హలో, కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం, శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే. ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం, కందుకూరి వీరేశలింగం 176వ జయంతి నివాళి స్మరణ రచన అన్నమాట. ఇది మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినండి. కందుకూరి వీరేశలింగం 176వ జయంతి. మూఢనమ్మకాలపై కందుకూరి పోరాటం. కార్యసూరుడు వీరేశలింగం కదంతొక్కి పోరాడిన సింగం, దురాచారాల దురాగతాలను తుదముట్టించిన అగ్ని తరంగం. తెలుగు రచయిత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం పంతుల గురించి మహాకవి శ్రీశ్రీ వాక్కులు అవి. ఇది కందుకూరి వారి 176వ జయంతి, అనగా రాబోయే ఏప్రిల్ 16 ఆయన 176వ జయంతి. 1848 ఏప్రిల్ 16 కందుకూరి వీరేశలింగం గారు జన్మించి 1919 మే 27 మరణించారు. ఉద్యోగంలో చేరటానికి అమావాస్య నాడే ఎందుకు వచ్చావు అని అధికారి అడిగాడు. అయ్యా, అన్ని రోజులు ఆ ఈశ్వరుడు సృష్టించడమనే చెబుతారు కదా, మరి అలాంటప్పుడు అన్ని రోజులు మంచివే, అలాంటప్పుడు ఇక నేను ఏ రోజు ఉద్యోగంలో చేరినా అది మంచి రోజే అవుతుంది అని తాపీగా సమాధానమిచ్చారు వీరేశలింగం గారు. ఈ విషయం మూఢనమ్మకాలపై నా పోరాటం అనే గ్రంథంలో కందుకూరి వీరేశలింగం గారే స్వయంగా రాసుకున్నారు 24వ పేజీలో. అభిరుచి ఉన్నవారు ఆ పుస్తకం సంపాదించి క్షుణ్ణంగా చదవటం మంచిది. అందులో ఆయన అనేక ప్రహసనాలు రాశారు. అందులో ఒకటి శకునాలు అనే శీర్షికతో ఉంది. ఉదాహరణకు ఇక్కడ అందులోని విషయాలు కొన్ని క్లుప్తంగా వివరిస్తాను. సున్నిత హాస్యం, వ్యంగ్యం మేళవించి ఎంతో మనోరంజకంగా రాశారు. వినండి. కుటుంబాన్ని తీసుకొని ప్రయాణం చేయాలంటే వెనకటి రోజుల్లో ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. అసలే రవాణా సౌకర్యాలు సరిగా లేని రోజులు, పైగా గడియ గడియకు ముహూర్తాలు చూసుకునే పిచ్చి. మనువాదులు ఆ పిచ్చిని ఎప్పటికప్పుడు మరింతగా పెంచి పోషిస్తూ ఉండేవారు. ఈ విశేషాలన్నీ వీరేశలింగం సోదాహరణంగా రాసుకొచ్చారు. ఇన్నిన్ని చేతస్థాల మధ్య ఆ కాలం మనుషులు ఎలా బతికారబ్బా అని ఆశ్చర్యపోవాల్సింది మనం. ఆడవాళ్ళను తీసుకొని మంచి చెడ్డ విచారించకుండా దూరాభారం ఎలా బయలుదేరారండి? పోనీ అమావాస్యకు ముందే బయలుదేరదామంటే తోవలో అమావాస్య వస్తే మంచిది కాదని పెద్దలు చెప్పారు. అమావాస్య వెళ్ళిన పౌఢ్యం ప్రయాణానికి బొత్తిగా మంచిది కాదు. విదేనాడు బయలుదేరదామంటే ఆ రోజు శుక్రవారం అయింది, అక్కడికి మొండిగా చొరవ చేసి బయలుదేరదామని అనుకునేంతలో ఎవరో హాచ్ అని తుమ్మిచ్చారు. అటువంటి అపశకునం అయిన తర్వాత ప్రయాణం ఎలా చేస్తామని ఆనాటికే మానేశం. శనివారం ఉదయమా దుర్ముహూర్తం, పిల్లలు తీసుకొని ఎలా బయలుదేరటం? ఆ మధ్యాహ్నమే వర్జ్యం వచ్చింది. వర్జ్యం వెళ్ళిన తరువాతి రాత్రి బండి కోసం కబురు చేయబోతుంటే గుడ్లగూబ కూసింది. అలాంటప్పుడు ప్రయాణం మానేయక తప్పదు కదా, ఇక ఏం చేయడం? ఆ మరునాడు చవితి. ప్రయాణానికి చవితి ఏమాత్రం మంచిది కాదని అందరికీ తెలిసిన విషయమే కదా. తరువాతి రోజు పంచమి, బయలుదేరాలి. కానీ ఉదయాన నక్షత్రం మంచిది కాదు, అదీ కాకుండా వర్జ్యం కూడా వచ్చింది. మధ్యాహ్నం బయలుదేరదామని భోజనం చేసి పచారులు చేస్తూ ఉంటే మాల బల్లి మీద పడింది. జ్యోతిష్యుణ్ణి పిలిపించి స్నానం చేసి దీపం పెట్టుకొని శాంతి గింతి చేసుకునేటప్పటికీ దీపాల వేళ అయ్యింది. రాత్రి భోజనాలు చేసి బయలుదేరదామంటే పెద్దలందరూ చుక్క ఎదురు వెళ్ళకూడదు అన్నారు. సరే, ఆ మరుసటి రోజు షష్ఠి. ఒక్క షష్ఠి మాత్రమే అయితే ఎలాగైనా బయలుదేరుదును. కానీ ఆ రోజు పిడుగువలే మంగళవారం కూడా వచ్చింది. ఈ రెంటికి తోడు ఆ రోజు ఒట్టి పాడు నక్షత్రం. ఇక సప్తమి బుధవారం ప్రయాణానికి బహు అనుకూలమైంది. కానీ ఆ రోజు మా చిన్న కుర్రవాడి పుట్టినదినం. ఆ పండుగ ముగించుకొని భోజనాలు చేస్తే కానీ బయలుదేరేది లేదని ఇంట్లో ఆడవాళ్లు పట్టుబట్టారు. అసలు ఆ ఉదయాన్నే బయలుదేరితే మధ్యాహ్నానికి దొంగలమర్రి దాటిపోయేవాళ్ళం. దొంగలమర్రి అంటే దారిదోపిడీ దొంగలు పొంచి ఉండే చోటు. కానీ భోజనాలు కాగానే బయలుదేరదామని బండి కట్టించి తీరా ఎక్కబోయేసరికి వెధవముండ ఎదురుగా వచ్చింది. మళ్ళీ లోపలికి వెళ్ళి అర్ధగంట సేపు ఆగినాము. అప్పుడు బయలుదేరిన దీపాలు పెట్టకముందే దొంగలమర్రి దాటేసేవాళ్ళం. కానీ వీధి గుమ్మంలోకి వచ్చేసరికి ఒంటి బ్రాహ్మడు ఎదురుగా వచ్చాడు. అందుకని లోపలికి వెళ్ళి కొంతసేపు ఆగినాము. ఇలా అయితే లాభం లేదని వీధిలో ఎవ్వరూ నవ్వకుండా జాగ్రత్త పడి పొరుగింట్లో నుంచి ఒక 35 ఎదురు రమ్మని చటుక్కున బండి ఎక్కి బయలుదేరినాము. ఎంత మంచి శకునం చూసి బయలుదేరినా ఆ వెధవముండ ఎదురుగా వచ్చిన వేళ ఎటువంటిదో కానీ ఫలితం మాకు వెంటనే కనిపించింది. రాత్రి 10 మేము జడుస్తూనే దొంగలమర్రి దగ్గరకు చేరాము. దొంగలు వచ్చి నగలన్నీ ఎత్తుకుపోయారు. మేము మంచి శకునం చూసుకొని బయలుదేరడం వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాం. మొన్న ఓసారి జాతకం చూపించుకుంటే నాకు ధన నష్టం ఉందని జ్యోతిష్యుడు చెప్పాడు. అంటే అంతా నిజమైనట్టే కదా, జ్యోతిష్యం తప్పలేదు అని. ఇది శకునం అనేటువంటి ఆ కథ. దీనిలోని వ్యంగ్యం కందుకూరి వారిది. ఇక జ్యోతిష్యాన్ని నమ్మేవారు తాము నమ్మిన జ్యోతిష్యాలు నిజం కానప్పుడు వాటిని పట్టించుకోకుండా పక్కన పెడతారు. ఎప్పుడైనా ఒకటి ఎరా నిజమైతే వాటినే మళ్ళీ పట్టుకొని వేళ్లాడతారు. ఒక విధంగా జ్యోతిష్యం చెడిపోయిన గడియారం లాంటిది. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు 2 సరైన సమయాన్ని చూపిస్తుంది. అలాగని ఆగిపోయిన గడియారాన్ని నమ్మడం ఎంత మూర్ఖత్వమో, జ్యోతిష్యాన్ని నమ్మటం కూడా అంతే మూర్ఖత్వం. వాస్తవానికి మనం ఏదైనా విషయం ఊహించి చెబితే అందులో కొంతమేరకు నిజమయ్యే అవకాశాలు ఉండే ఉంటాయి. ఉండకపోతే ఉండవు. ఇకపోతే దేవుడి విషయం చూద్దాం. ఒక కారుకు బ్రేకులు ఫెయిల్ అయ్యి లోయలో పడిందని అనుకుందాం. ఆ ప్రమాదంలో బతికిన వాళ్ళు ఆ దేవుడి దయ వల్ల బతికాము అని చెప్పుకుంటారు కదా. మరి చనిపోయిన వారిని ఎవరు చంపినట్టు? ఆ దేవుడు చంపాడని చెప్పాలి కదా, కానీ చెప్పరు. ఒకవేళ ప్రమాదానికి గురైన ఆ కారులోని వారంతా చనిపోతే మీడియాలో వార్త ఇలా ఉంటుంది, కారు బ్రేకులు ఫెయిల్ అయి అందులో ప్రయాణిస్తున్న 5 మృతి చెందారు అని ఉంటుంది. బ్రేకులు ఫెయిల్ కావడం హైలైట్ అవుతుందే తప్ప ఆ వార్తలో దేవుడి ప్రసక్తి ఉండదు. ప్రయాణికులు బతికితే దేవుడి దయ వల్ల బతికారనడం, మరణిస్తే మాత్రం తప్పు బ్రేకులు ఫెయిల్ కావడంపై పెట్టడం ఏమైనా బాగుందా? అది తప్పు దేవుడి మీద పెట్టి ఆయనే చంపేశాడని అనుకునే ధైర్యం ఉండదు. ప్రజలు ఇలాంటి ధోరణికి అలవాటు పడిపోవడం వల్ల కదా దేవుడు, జ్యోతిష్యం, వాస్తు, ఆత్మ, పునర్జన్మ వంటి అంధవిశ్వాసాలు సమాజంలో సజావుగా బతుకుతున్నాయి. ఇలాంటి విశ్వాసాల వల్లనే సమాజం రోగగ్రస్తమవుతూ ఉంది. మన జీవితంలో మన చుట్టూ జరుగుతున్న విషయాలను నిశితంగా పరిశీలిస్తూ హేతుబద్ధంగా విశ్లేషించుకుంటే నిజానిజాలు బయటపడతాయి. దైవాన్ని, జ్యోతిష్యాన్ని ప్రబోధించేవారు తమ సౌకర్యానుసారంగా ఆలోచనల్ని, విధి విధానాలని మార్చుకుంటూ ఉంటారని విరేశలింగం పంతులు ఏనాడో చెప్పారు. మరి మన వాళ్ళు ఏమైనా చెవికి ఎక్కించుకున్నారా? లేదే, గుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డిగా మూఢనమ్మకాల్లో పడిపోతున్నారు. ఒక పెరియార్, ఒక కందుకూరి, ఒక తాపీ ధర్మారావు, ఒక గోర, వారి వివేచన అనే దుడ్డు కర్రలతో జనాన్ని అదిలిస్తూనే వచ్చారు. మనం కూడా ఆ పనిని కొనసాగిస్తూనే ఉండాలి, జన చైతన్యానికి దోహదం చేస్తూనే ఉండాలి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లోకి వద్దాం. మహాభారత కాలంలోనే శాటిలైటు, ఇంటర్నెట్ ఉంది అన్నాడు త్రిపుర ముఖ్యమంత్రి. నిజమే, ఆయన ఊహ ప్రకారం ఆ రోజుల్లో చాలా జరిగేవేమో. బహుశా ఆ ఊహలు ఇలా ఎందుకు ఉండకూడదు? ఊహలకు పరిధి ఏముంటుంది? ఎలాగైనా ఉండొచ్చు. ఉదాహరణకు ఇలా కూడా ఉండొచ్చు. యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడు భయానక యుద్ధ చిత్రాల్ని ట్విట్టర్లో అప్డేట్స్ పెడుతూ ఉండేవారు. అర్జునుడు వాటిని ఫాలో అవుతూ ఇన్స్టాగ్రామ్లో తన సైనిక బలగాలకు సూచనలిస్తుండేవాడు. ధృతరాష్ట్రుడు యుద్ధ విశేషాల్ని ఆన్లైన్ ఎఫ్ఎం రేడియోలో వినేవాడు. పాండవులు తమ ఐఫోన్తో సెల్ఫీలు దిగేవారు. కౌరవులు తమ వాట్సాప్ గ్రూపుల్లో ఉత్సాహభరితంగా సందేశాలు పంపుకునేవారు. తమ సైనికులు సాహసోపేతమైన దృశ్యాలను షేర్ చేసుకునేవారు. యుద్ధాన్ని మొత్తం ఫేస్బుక్ లైవ్లో ప్రసారం చేసేవారు. బీబీసీ, ఎస్ఎస్ఏ, 24 ఫ్రాన్స్, వియాన్, ఇండియా టుడే, ఎన్డీటీవీల్లో యుద్ధం వ్యూహాలపై విశ్లేషణ జరిపేవారు. ఇలా అని కేంద్రంలో అధికారంలో ఉన్న దేశభక్తుల్ని మనం ఎద్దేవ చేయటం కాదు, వాళ్లకు వాళ్లే వాళ్ళేమిటో నిరూపించుకుంటున్నారు. లేకపోతే అర్ధసత్యాలతో అబద్ధాలతో తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడండి ఈ దేశ ప్రజలకు స్వయంగా ఈ దేశ ప్రజలని చెప్తారా? నేడే చూడండి అంటూ ఊళ్ళల్లో మైకు రిక్షా తిరుగుతుండేది. ఆ రోజుల్లో ప్రధాని పదవి ఆ స్థాయికి చేరిందా? అదే ఎందుకు గుజరాత్ అల్లర్లపై వచ్చిన పర్జానియా పూర్తి హిందీ సినిమా యూట్యూబ్లో ఉంది, అది చూడమని చెప్పలేదెందుకు? రేషన్ ఇవ్వడం చేతగాకే భాషణలు ఇస్తుండడని సగటు భారతీయుడికి అర్థమైంది. ఇటీవల పెరిగిన పెట్రోలు డీజిల్తో సామాన్యుల నుండి భారత ప్రభుత్వం వసూలు చేసిన ట్యాక్స్ 26 వేల 51 లక్షల కోట్లు గతంలో కార్పొరేట్లకు ఇదే ప్రభుత్వం చేసిన రుణమాఫీ 10 వేల 86 లక్షల కోట్లు. మూఢనమ్మకాలు, జ్యోతిష్యం, వాస్తు, ఆవు పేడ, ఆవు మూత్రం వాటితో ఈ దేశ ప్రజలను విడగొట్టి విభజించి దేశాన్ని మరి హిందూ రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతోనే విద్యారంగాన్ని కాషాయంలో ముంచుతున్నారు. దేశం కాషాయీకరణ చెందితే తప్పేమిటి అని దేశ ద్వితీయ పౌరుడైన తెలుగువాడు ప్రశ్నిస్తుంటే, మనం 21వ శతాబ్దం 22వ శతాబ్దానికి వస్తున్నామా లేక సాధారణ శకానికి పూర్వకాలంలో ఉన్నామా అని అనుమానపడాల్సి వస్తుంది. ఇప్పుడు బంతి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాల మీద ఉంది. ప్రశ్నించగల సామర్థ్యం, స్థైర్యం గల సామాన్య పౌరులు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లే ప్రజాకవి వేమన, కందుకూరి వీరేశలింగం లాంటి వారి రచనల నుండి స్ఫూర్తిని పొందాల్సిన రోజులు ప్రస్తుతానివని అందరూ గమనించి కందుకూరి వీరేశలింగం గారి 176వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవచ్చు అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు. హలో, కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం, శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రసజ్ఞ భారతి సౌజన్యంతో తాతమ్మ కాలం నాటి కబుర్లు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి, తాతమ్మ కాలం నాటి కబుర్లు. ఇక వినండి. ఆనాటి మాటామంతి తాతమ్మ కబుర్లు. మా ఇంట్లో కూరలోనో పులుసులోనో ఉప్పు ఎక్కువైతే మా నాన్న ఇవాళ కూర బందరు వెళ్ళినట్లుందే అనేవారు. అంటే బందర్లో సముద్రం ఉందని, అందులో ఉప్పు ఎక్కువని, అంత ఉప్పు ఇందులో చేరిందని దాని అర్థం. కారం ఎక్కువైతే గుంటూరు సీమ వాళ్ళు ఎవరూ ఇవాళ మన ఇంటికి రాలేదే అనేవారు. గుంటూరు కారానికి ప్రసిద్ధి అని అందరికీ తెలుసు కదా. మా రెండో అక్కయ్య అత్తగారి ఊరు తేలప్రోలు దగ్గర చిరివాడ అగ్రహారం. అత్తగారి పేరు కాంతమ్మ గారు, చిట్టమ్మగారు అని అనేవాళ్ళం. ఆవిడ బాగా వంట చేసేది, కాఫీ బాగా కాచేది. ఫిల్టర్ కాఫీ మద్రాసులో ఇచ్చినట్లు ఇత్తడి గ్లాసు వెడల్పు కప్పులో కాఫీ ఇచ్చేది. ఆవిడ చారు పులుసు పెడితే పంచదార బెల్లం బాగా ఎక్కువ వేసేది. అది వేలూరి వారికి అలవాటు. మా ఇంట్లో మా అమ్మ లేక మా అమ్మ చేసిన చారు పులుసులో కొంచెం బెల్లం ఎక్కువైనా ఇవాళ చారు చిరివాడ వెళ్ళింది అని సోడ్డు వేసేవాడు మా నాన్న. చిన్నప్పుడు అందరం గోచీలు పెట్టుకునే స్నానం చేసేవాళ్ళం. యువకులు లంగోటి కట్టుకునేవారు. కుర్రాడు ఎవరైనా కొంచెం పొగరమోతుగా కనిపిస్తే లంగోటి కట్టే వయసు కదా, ఆ మాత్రం హడావుడి చేస్తాళ్లే అనేవాళ్ళు పెద్దవాళ్ళు ముసిముసి నవ్వులతో. పైలా పచ్చిసిగా ఉంటే పూలరంగడని, మరీ ఫ్యాషన్గా ఉంటే దసరా బుల్లోడు అనటం మామూలే. మా చిన్నతనంలో స్టుడ్బేకర్ అని మోటారు కార్లుండేవి. చాలా వెడల్పుగా పొడుగ్గా ఉండేవి. ఎవరైనా కొంచెం లావుగా ఉంటే వాణ్ణి స్టుడ్బేకర్ అని గేలి చేసేవాళ్ళం. మరీ సన్నగా ఉంటే పూచిక పుల్ల అనేవాళ్ళం. పెసర పచ్చడి తింటే బాగా విరేచనం అవుతుంది, అందుకని దాన్ని సందడి పచ్చడి అనేవాళ్ళం. ఎవరైనా పొడుగ్గా ఉంటే ములక్కాడ పర్సనాలిటీ అని, గడకర్ర అని, వాసం బొంగు అని అనడం ఆనాడు సాధారణం. కొంచెం లావుగా ఉంటే పిప్పళ్ళ బస్తా అనేవారు. ఎవరైనా జనంతో కలవకపోతే ఒంటికాయి సొంటి కొమ్ము అనడం మామూలు. ఆ రోజుల్లో లెట్రిన్ సౌకర్యం లేదు, అందుకని మరుగు ఎక్కడ ఉంటే అక్కడ కాలకృత్యాలు తీర్చుకునేవాళ్ళు. మా ఇంటి వెనుక ఖాళీ ప్రదేశాన్ని చామలి అనేవారు. దాని నిండా ఈత పొదలు, తాడి పొదలు, ముళ్ళ పొదలు ఉండేవి. అక్కడికే అందరూ బహిర్భూమికి వెళ్ళేవాళ్ళు. దాన్ని చెంబట్టుకు వెళ్ళడం, బయలికి వెళ్ళడం అనేవారు. కొంచెం ఇంగ్లీష్ ఫ్యాషన్లు అలవాటైన తరువాత లండన్కు వెళ్ళాడు అనడం ఫ్యాషన్ అయిపోయింది. అలాగే ఆ 3 రోజుల్ని ఫ్రెంచ్ లీవ్ అనడం. పని ఎగ్గొడితే కూడా ఇలానే పిలిచేవారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల్లో తద్దినాలు తప్పనిసరి, దానికి భోక్తలు పిలవటం ఉంది. తద్దిన బ్రాహ్మణార్థానికి ఆ రోజుల్లో వైదిక నామం దర్భపోటు. కనుక ఎక్కడైనా భోక్తకు పెడితే ఇవాళ డీపీ ఎక్కడా అని అడిగేవారు. డీపీ అంటే ధర్మపిండం, ధర్మపోటు, దర్భపోటు అని అర్థం. అదే మనకు డిన్నర్ పార్టీ అయ్యింది ఇప్పుడు డీపీ అంటే. అదే అశ్లీల అర్థంలో దుప్పి భోజనంగా గేలి చేయడానికి అనేవారు. అంటే భోజనానికి పిలిచినా వారింట్లో కడుపు నిండా తిండి పెట్టలేదని భావం. తాంబూలం వేసుకొని నోరు పండితే అబ్బో నోరు సమర్తాడిందే అని నవ్వడం బాగా ఉండేది. అలా పైలా పచ్చిసుగా ఉండేవాణ్ణి వాడికేం శోభనం పెళ్లి కొడుకు అనడం రివాజు. ఇప్పుడు ఉందనుకోండి, మాస్టారు బెత్తంతో కొట్టడం ఆ రోజుల్లో సర్వసాధారణం. దాన్ని కవిత్వీకరించి పేకావారి అమ్మాయితో పెళ్ళి అనేవారు. అంటే పేకబెత్తంతో వీభువాయింపని అర్థం. జుట్టు పొట్టిగా కత్తిరించుకుంటే పనసకాయ కొట్టుడు అనేవాళ్ళు. ఎవరికైనా ఒత్తాసు పలికితే చెక్కభజన అనేవారు. ఇప్పుడు ఉందనుకోండి ఆ మాట, పిల్లలు అల్లరి చేస్తుంటే సంతగోలా అని చేపల మార్కెట్ అని అనడం మామూలే. సంగీతంలో రాగాలు పాడుతూ ఉంటే జిలేబీ చుట్టలనేవాళ్ళు. ఏదైనా ప్రమాదం వస్తే పొట్టి మునిగింది అనేవారు. తలకు నూనె రాసుకోవడానికి తైల సంస్కారం అనేవారు. ఇలా ఎన్నని చెప్పను, బహుశా ఇవి అందరికీ పరిచయం అయ్యే ఉంటాయి. ఆ కాలంలో అందరి ఊళ్ళల్లో విన్న మాటలే అయ్యుంటాయిలేండి అంటూ రసజ్ఞ భారతి సౌజన్యంతో తాతమ్మ కాలం నాటి కబుర్లు అనేటువంటి అంశాన్ని మీ కానమూకు కథా వచ్చిన శ్రోతలకు సరదాగా మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.